నమస్కారం. గతంలో మనం ఆత్మకు సంబంధించిన 7 గుణాల గురించి, ఆ 7 గుణాల ప్రభావం మన శరీరంలోని 7 వ్యవస్థల మీద ఎలా ఉంటుంది అనే విషయాల గురించి తెలుసుకున్నాం. ఆత్మలో గుణాలు లోపిస్తే శరీరం మీద ఆ ప్రభావం పడి ఆరోగ్యం క్షీణిస్తుంది అన్న విషయాన్ని కూడా తెలుసుకున్నాం. మరి ఈరోజు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఓం శాంతి సిస్టర్. మన ఆత్మ గురించి మాట్లాడుతూ వస్తున్నామండి. ఆత్మను తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాం మనం. అయితే స్మృతిలో మనం జీవించినంత వరకు కూడా ఆత్మ గురించి పట్టించుకోం, కానీ అది స్మృతిలో ఉండవచ్చు అని చెప్పారు మీరు ఆత్మ గురించి. అయితే సాధారణంగా చాలా మంది ఏమంటారంటే, కంటికి కనిపించినంత వరకు ఆత్మను ఎలాగ నమ్ముతామో ఉందని. అసలు చాలా మందికి దేవుడి విషయంలో కూడా ఈ అభిప్రాయం ఉంటుంది, కంటికి కనిపించినప్పుడు దేవుడిని మాత్రం ఎలా నమ్ముతాము అని.
అయితే మనం ఈ సృష్టిలో చూసినట్టయితే చూడండి, కొన్ని భౌతికమైనటువంటి వాటిని కూడా మనము ఈ భౌతికమైన నేత్రాల ద్వారా చూడలేకపోతున్నాం. అవి కేవలం మనం అనుభూతి చేయాల్సినవే కానీ మన కంటికి కనిపించవు. ఎలా అంటే, పంచభూతాలు పంచతత్వాల్లో గాలి కూడా ఒక తత్వం. గాలి చూస్తామా మనం కళ్ళతో? దానికి ఆకారం అనేది లేదు. గాలి నాకు కనిపించినంత వరకు నేను ఎలా నమ్ముతాను లేదని అని అంటే, ఉన్నదని అంటే, మరి గాలి పీల్చుకోకుండా ఒక క్షణం బ్రతికి చూపించండి. ఒక నిమిషం, కొన్ని నిమిషాలు బ్రతుకుతారు కావచ్చు యోగులు సాధన చేసిన వాళ్ళు ప్రాణాయామం ద్వారా. కాబట్టి అలా స్థూలమైనవే భౌతిక పదార్థాలు కూడా మనకు కంటికి కనిపించిన సూక్ష్మ క్రిములు ఉన్నాయి. ఈ రోజులలో మనకి వైద్యశాస్త్రంలో ఎన్నో మనకి మైక్రో ఆర్గానిజమ్స్ కదా, అన్ని రోగాలకి కారణమయ్యేవి, అవి కూడా మనకు కంటికి కనిపించినటువంటివి. అయితే కానీ ఈ ఆత్మ పరమాత్మ రూపం ఏదైతే ఉందో అది అతి సూక్ష్మాతి సూక్ష్మైంది అనమాట. అంటే మనం ఆటమే ఎంతో సూక్ష్మైందని చెప్పుకుంటున్నామంటే, అందులో కంటే కూడా అనేక రెట్లు సూక్ష్మైంది ఆత్మ. వీటిని ఇంతవరకు కూడా ఏ సైంటిఫిక్ సాధనాల ద్వారా ఎంత ఎక్స్పెరిమెంట్స్ చేసినా కూడా వాటిని చూడలేకపోయారని చెప్తారన్నమాట. ఒక డెత్ బెడ్ పైన ఉన్న పేషెంట్ ని మనం అలా విన్న విషయం అనమాట. ఒకసారి అలాగే ఎక్స్పెరిమెంట్ చేశారు సైంటిస్టులు అంతా. ఓకే, అంత అంటే ఎయిర్ టైట్ గ్లాసెస్ లో ఫ్రేమ్స్ లో ఫిక్స్ చేసిన తర్వాత ఆక్సిజన్ డిస్కనెక్ట్ చేశాక చనిపోయేటప్పుడు అన్ని పవర్ఫుల్ కెమెరాస్ అరేంజ్ చేశారు ఆ గది చుట్టూత. ఎక్కడి నుంచైనా ఆత్మ ఫోటో వస్తుందేమో అని చూస్తామంటే, చివరికి వాళ్ళకి వచ్చింది ఏంటంటే చిన్న క్రాక్ వచ్చింది గ్లాస్ కి అని చెప్తారు ఆ ఫ్రేమ్ కి. వాస్తవానికి చూడడానికంటే అసలు ఆత్మ వెళ్ళడాని కోసం ఆత్మ శరీరానికి గ్లాస్ కి క్రాక్ రావాల్సిన అవసరం కూడా లేదు. అత్యంత సుమన చర్మ రోమ రంధ్రం కంటే కూడా ఎన్నో రేట్లు చాలా సూక్ష్మతే సూక్ష్మైంది ఆత్మ అనమాట. కానీ రూపం లేదని కాదు, దానికి ముందు రూపం ఉంది. అలా మనం కంటికి కనిపించినంత మాత్రాన మనం ఎలా నమ్ముతాము అని అలా భావిస్తే, ఒకసారి ఒక మాస్టర్ క్లాస్ లో ఉన్నప్పుడు ఒక విద్యార్థి ఇలాగా చాలా భక్తి చేసేవాడు, దేవుణ్ణి బాగా నమ్మేవాడంట. అయితే ఒక రోజు అలాగేదో పండుగ సందర్భంగా భక్తి చేసి పూజ చేసి వచ్చేసరికి కొద్దిగా లేట్ గా వచ్చాడనమాట. అప్పుడు ఈ మాస్టర్జీకి అసలే నమ్మకం లేదనమాట, ఈ దేవుడు ఈ మూఢ నమ్మకాలు ఇవన్నీ ఏంటి అని చెప్పేసి. అయితే ఆ అబ్బాయి, ఎందుక లేట్ వచ్చావు అంటే, ఈరోజు పండగ కదా సార్, పూజ చేసి వచ్చేసాను కాస్త దేవుడికి అని అంటే, అసలు ఏం పూజలు ఇవన్నీ మీకేం అవసరం ఇప్పుడు చదువుకునే వయసులో అనేసి. అప్పుడు ఆ మాస్టర్ గారు ఏమంటారంటే, చూడండి పిల్లలు, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను వాటికి మీరు జవాబులు ఇవ్వండి అంటారు. ఆయన ఏమన్నారంటే, ఈ టేబుల్ మీకు కనిపిస్తుందా అని అడిగారు. అందరూ ఆ సార్ కనిపిస్తుంది అన్నారు. అంటే టేబుల్ ఉన్నట్టా లేనట్ట? ఉంది. ఈ కుర్చీ కనిపిస్తుందా మీకు? ఆ సార్ అన్నారు అందరూ. అచ్చా, కుర్చీ ఉన్నట్టా లేనట్ట? ఉంది. మాస్టర్జీ కనిపిస్తున్నారా మీకు అని అడిగారు అనమాట. కనిపిస్తున్నారు సార్ అన్నారు. అయితే నేనున్నానా? ఉన్నట్టు. మాస్టర్ తలపాగా కనిపిస్తుందా అది అని అడిగారు. అంటే తలపాగా ఉన్నట్టే కదా, అంటే ఉన్నట్టే అన్నారనమాట. భగవంతుడు కనిపిస్తున్నాడా మరి? లేదు సార్ కనిపించట్లేదు. అంటే భగవంతుడు ఉన్నట్ట? లేదు అన్నట్టు అని అంటాడు. అయితే అప్పుడు ఆ విద్యార్థి కూడా చాలా తెలివైన విద్యార్థి, అలా ఊరుకోలేదు. అయితే ఆ మాస్టర్ గారు అడిగినటువంటి అవే ప్రశ్నలన్నింటినీ రిపీట్ చేసి అడిగారు. సార్ నేను కూడా అడగదలుచుకున్నాను ఒక ప్రశ్న అని. అన్ని అడిగాక మాస్టర్జీ కనిపిస్తున్నారా? కనిపిస్తున్నారు అంటే మాస్టర్ గారు ఉన్నారు. మాస్టర్ గారు తలపాగా కనిపిస్తుంది అంటే కనిపిస్తుంది అంటే మాస్టర్ గారు తలపాగా ఉంది. మాస్టర్ గారి బుద్ధి కనిపిస్తుందా? కనిపించట్లేదు అంటారు అందరు. అంటే మాస్టర్ గారి బుద్ధి ఉన్నట్ట? అంటే ఒప్పుకుంటారా? అది సెన్సిబుల్ కదా ఇలా అనడం అంటే. సో కాబట్టి ఆత్మను చూడనంత మాత్రాన నేను నమ్ముతానేలాగా, భగవంతుని చూడనంత మాత్రాన నమ్ముతానేలాగా అని వాదించడం అంటే దానికి నిజం ఆన్సర్ మనం ఏం చెప్పలేము. ఎందుకంటే అది ఫీల్ చేయాల్సింది, కానీ భౌతిక నేత్రాల ద్వారా చూడాల్సినది కానే కాదనమాట. వాటికి అంతలాంటి స్థూలమైన ఆకారమే లేదు. సో అలాంటప్పుడు మనం దాంతో చూడాలి అనుకోవడం అది తప్పు. ఆత్మని చూడాలి అంటే భగవద్గీతలో కూడా చూడండి, అర్జునుడికి భగవంతుడు ఫస్ట్ మనోనేత్రాన్ని ప్రసాదించాడంటారనమాట. మనం శరీరాన్ని స్థూలమైన దర్పణంలో చూసుకుంటున్నాం, అలాగా మనస్సును చూసుకోవడం కోసం కూడా మనకు కావలసిన దర్పణం అంటే ఈ స్థూల దర్పణం కాదు, మనస్సు అనే దర్పణం అని చెప్పుకుంటాం. అయితే కానీ ఈ దర్పణం అనేది ఎలా ఉంది అని అంటే, మన మనసు ప్రతి వ్యక్తిది కూడా ప్రపంచంలో అందరిది అటు బయటికి తిప్పి ఉంది అనమాట. అడ్డం బయట ప్రపంచం వైపుకు తిప్పి ఉన్నప్పుడు అందులో అంతా కూడా కనిపించేది ఏంటి నాకు చూసినప్పుడు,
బయట
ప్రపంచం యొక్క ఆ వ్యక్తులు, అవే పరిస్థితులు, అవే పరిసరాలు, వాటి ప్రతిబింబాలే కనిపిస్తున్నాయి నాకు కదా. నేను ఎలా కనిపిస్తాను మరి, దానికి వెనకాలంతా పూత పూసింది కాబట్టి ఇక్కడి నుంచి కనిపించాలి. సో కనిపించాలంటే ఏం చేయాలి, ఒక చిన్న మార్పు అంతే బస్, తింటానని చేసుకోండి. మన వైపుకి ఇప్పుడేం కనిపిస్తుంది, ఇందులో నేనే కనిపిస్తాను. బయట ప్రపంచం ఎంత విశాలమైందైనా నాకు ఇందులో కనిపించదు, కేవలం నేనే కనిపిస్తాను అనమాట. ఇప్పుడు మన శరీరంలో కూడా చూడండి, ప్రపంచంలో ఉన్న అందాలన్నింటినీ రంగులన్నింటినీ చూసేది మనం వేటితోటి అంటే
కళ్ళతోనే.
కాబట్టి కళ్ళను మీరు ఎన్ని అందాలు చూస్తున్నారు, మరి మీ కళ్ళు ఎంత అందంగా ఉన్నాయో ఎప్పుడైనా చూసుకున్నారా?
మన కళ్ళతో మనం చూసుకోలేము.
సో అలాంటప్పుడు మన కళ్ళని కూడా మన డైరెక్ట్ గా చూడం, మన కళ్ళ యొక్క ప్రతిబింబాన్ని మాత్రమే చూసుకోగలుగుతున్నాం కదా. అలా మన ఆత్మ అన్నప్పుడు నన్ను నేను చూసుకోవడం అంటే ఏంటి అన్నట్టు, అక్కడ నేను ఉన్నాను, నన్ను చూసుకోవడం ఏంటి అక్కడ అది. కాబట్టి నేను చూసుకోవడము అనేది ఎప్పుడు ఒక ప్రతిబింబం, నా మనస్సు అనే దర్పణాన్ని నా వైపుకు తిప్పుకున్నప్పుడు అందులో నా ఆత్మ యొక్క ప్రతిబింబాన్ని నేను చూసుకోగలుగుతున్నాను. ఇట్స్ రిఫ్లెక్షన్ ఆఫ్ మై ఓన్ సెల్ఫ్ అనమాట. ద థింగ్ ఇస్ జస్ట్ టర్న్ యువర్ మిర్రర్ యువర్ ఓన్ సైడ్. నేచురల్ గా మన ఆత్మ కనిపిస్తుంది, ఈ ప్రాసెస్ చెయ్యండి. చేసినప్పుడు కనిపిస్తుంది. మన అలవాటు ఏంటి, బాహ్య ప్రపంచాన్ని చూడడం, బాహ్య విషయాలను చూడడం. ప్రపంచాన్ని అంతా చూస్తున్నాం, ప్రపంచం అంతా మన బుద్ధిలో ఉంది, నేనెక్కడున్నాను నాకే తెలియదు.
ఇటువంటి ఒక అవగాహన రావాలి అంటే, ఇలాంటి ఒక ఆలోచన కలగాలి అంటే ద బేసిక్ స్టెప్ ఏం చేయాలి అంటే, సాధారణంగా మీరు అన్నారు మెటీరియలిస్టిక్ వరల్డ్ లో మనం ఇలాగా వెళ్ళిపోతూ ఉన్నాం ముందుకి, రోజువారీ దినచర్యల్లో ఇలా ఇట్లాంటి ఆలోచన కలగడం అనేది చాలా కష్టం. మన కళ్ళతో బయట ప్రపంచాన్ని చూస్తాం, ఏది మన దారిలో వస్తే అదే మనది అనుకుని మనం అనుకుంటాం. నిజమైన ఆత్మ అది అల్టిమేట్, అది యాక్చువల్ గా పర్మనెంట్ థింగ్ అనేది తెలుసుకుని మనం ఆత్మ వైపు మనం మిర్రర్ ని తిప్పుకోవాలి అంటే వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ టు బి నీడెడ్.
సో అందుకని ఏమంటామంటే, ఒకసారి మనం పనిలో పడిపోయామంటే రొటీన్ లో వద్దన్నా కనిపిస్తుంది మనకు ప్రపంచం అంతా అనమాట. మనకు ఎవరు మీకు పర్సనల్ టైం అంటే ఒక బాత్రూమ్ లో తప్పితే మనిషికి ఇప్పుడు అది కూడా లేదు. మొబైల్స్ వచ్చాక, కార్డ్లెస్ ఫోన్స్ వచ్చాక ఇప్పుడు అక్కడ కూడా పోయింది మన ప్రైవసీ అనమాట. అందుకోసం ఏమంటామంటే, దీన్ని పొద్దున్నే ఉదయాన్నే ప్రపంచం అంతా మేల్కొనక ముందే ఒకసారి మేల్కొని నిన్ను నీవు కాసేపు మాట్లాడి అట్లా నీతో పాటు ప్రశ్నించుకుని ఏం కావాలి నీ మనసుకి, అసలు కాస్త రెస్ట్ రిలాక్సేషన్, దానికి కావాల్సిన భోజనం అంటే ఏంటి, కాస్త అడిగితే కూర్చుని అది ఒక ఓదార్పు లాగనమాట మన మనసుకి. సో అలా అప్పుడు మన మనసు ఏం చేస్తుంది, మనం ప్రతి పనిలో ఉంటూ కూడా నాకు ఎందుకు చూసుకోవాలి, నాతో కనెక్షన్ ఎందుకు పెట్టుకోవాలి అసలు అంటే, నీ మనసుకు కావాల్సింది అసలు ఇక్కడే ఉంది. ఏం కావాలి చెప్పండి, నేను ఏ పని అయినా చేస్తున్నాను, డబ్బు సంపాదిస్తున్నాను, మంచి హోదా పెంచుకుంటున్నాను నేను, ఓకే ఉద్యోగ వ్యాపారంలో ఎక్కడైనా సరే, ఇదంతా నాకు ఎందుకు, ఇది రావడం వల్ల నాకు కలిగేది ఏంటి,
శాంతి,
శాంతి, ఆనందం, సుఖము, ప్రేమ ఇవన్నీ పొందుతున్నాను నేనన్నమాట కదా. సో ఇవి పొందడం కోసం నేను అవి చేస్తున్నప్పుడు అసలు యాక్చువల్ గా ఇవి నిజంగా పొందాలి అనంటే, నేను ఎక్కడ ప్రపంచం అంతా వెతుక్కుంటే దొరికేది కాదండి, ఇది ఎండమావి లాంటిది అనమాట. ఇది మన యాక్చువల్ గా ఎక్కడుందంటే, ఇది మామూలుగా ఒక రాణి మెడలో కంఠహారం లాగా చెప్తారు. సో అప్పుడు అంతసేపు దూరమైన ఆ శాంతి అనేది ఆమెకి ఎప్పుడు వస్తుంది అని అంటే, తనకు తాను మళ్ళీ అద్దంలో చూసుకున్నప్పుడు అచ్చా తన కంఠహారం తన మెడలోనే ఉంది తన దగ్గర, బయట ప్రపంచంలో వెతికితే ఎక్కడా దొరకదు. సో అలా మన ఆత్మకి కావలసిన శాంతి, ప్రేమ, సుఖము, ఆనందం ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి, మన ఆత్మలో ఉన్నాయి, బయట ప్రపంచంలో సంబంధాలలో వస్తు వైభవాలలో ఎక్కడా లేవు. మరి నేను కాసేపు సమయం ఇచ్చేసి వృద్ధుని ఉదయాన్నే ఆ పరుణంలో పడకముందు, అవి తప్పదు నాకు చేయాల్సిందే కనీస బాధ్యతలు, బట్ అవి చేయకముందే కాస్త నా మనసుకి శక్తి ఎప్పుడైతే ఇస్తానో నేను, అప్పుడు రోజంతా కూడా నా పనులు నిర్వర్తించడంలో నేను ఒకరిని నింద చేస్తూ ఎప్పుడు ఒకరిపైన నేను షికాయతులు కంప్లైంట్స్ చేయకుండా వాణి నిందించకుండా చక్కగా వారికి కూడా నేనెంతో ప్రశాంతతోటి ప్రతి పనిలో సహకరించుకుంటూ ఇతరులకి ఆనందాన్ని ఇస్తాను, నేను కూడా సంతోషంగా ఉంటానన్నమాట. సో ఉదయం ఏదైతే మనకు సమయం ఉందో, ఎవరు లేవకముందు ప్రశాంత సమయం, ప్రకృతి ప్రశాంతంగా ఉంటుంది, మనసు పడుకుని నిద్రలేసాక రెస్ట్, ఫిజికల్ బాడీకి కూడా ఉంటుంది, మైండ్ కూడా ప్రశాంతంగా ఏ ఆలోచన లేకుండా అప్పటికి మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది. కాబట్టి మనసుకు ఒక కంఫర్టబుల్ బెడ్ అనేది మన ఆత్మకి అతి సమీపంగా ఎప్పుడైతే తీసుకెళ్లిపోతామో, క్లోజ్ టు యువర్ ఒరిజినల్ నేచర్ అనమాట, అదే కంఫర్టబుల్ బెడ్, దట్ ఈస్ ద పర్సనల్ రూమ్, ఇన్నర్ స్పేస్ లాగా అనమాట మనకి అది. సో ఈ పనులన్నీ చేస్తూ కూడా అలవాటు ఎప్పుడైతే మనకు ఉదయం చేయడం అలవాటు అవుతుందో, అన్ని పనులలో కూడా మన మనసు సమయం దొరికినప్పుడు కొన్ని సెకండ్స్ అయినా చాలు, కొన్ని నిమిషాలైనా అక్కడ రిలాక్స్ అవుతుంది. అక్కడ తీసుకెళ్లడం ఆ టెక్నిక్ వచ్చింది అనుకోండి, బస్ విదిన్ సెకండ్స్ అనమాట యూ కెన్ రీ ఎనర్జైజ్ యువర్సెల్ఫ్.
చాలా చక్కగా చెప్పారండి. అయితే ఈ ఆత్మకి శాంతి విషయంకి వస్తే, చాలా మంది చనిపోయిన తర్వాత ఆత్మ శాంతి గురించి మాట్లాడతారు, అదేంటండి, అది అవసరం అంటారా, అది ఎలా చేస్తారు?
యాక్చువల్ గా దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని చెప్తారు. ఆత్మ బ్రతికున్నంత సమయం అండి అమ్మ నాన్న అని కాసేపు ఒక్క నిమిషం కాదు కదా, ఒక క్షణం కూడా నేను అలాగా ముందు వెళ్లి పలకరించి వాళ్ళకి మనశ్శాంతిని ఇవ్వడానికి కోసం నాకు టైం లేదు. వాళ్ళ శరీరాన్ని విడిచి వెళ్లిన తర్వాత వాళ్ళకి దీపం మారిపోకుండా అక్కడ శవాన్ని దగ్గర పెడతాం మనం దీపం, ఎందుకంటే ఆత్మ చీకట్లో కొట్టుమిట్టాడకుండా ఈ దీపం వెలుగునిస్తుందని. ఇప్పుడు యాక్చువల్ గా శరీరం నుంచి విడిపోయిన ఆత్మకు మనం ఇక్కడ దీపం పెట్టి అది వెలుగునిస్తుంది అనుకోవడము మనం సూర్యుడి ముందు దీపం పట్టినట్టే అనమాట. ఎందుకంటే బాడీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆత్మ నాలెడ్జ్ఫుల్, దానికి అంతా తెలిసిపోతుంది, భూత భవిష్యత్ వర్తమాన కాలం. ఇది దీపం కాదు అసలు, యాక్చువల్ ఏంటంటే ఆత్మ అనేది మనం ఒక జ్యోతి స్వరూపం కాబట్టి ఆ జ్యోతి గుర్తుగా మనం ఈ జ్యోతి వెలిగించి ఆ స్మృతిలో ఉంటున్నాము. అలా మన నుంచి విడిపోయిన ఆత్మ కోసం మన సమీప సంబంధికులు ఏం చేయాలంటే ఆ శాంతి కోసం వాళ్ళు ఎక్కువగా దైవ చింతనలో ఉండాలని చెప్తారు. అప్పుడు పూజ భక్తి ఇవి ఎక్కువగా 11 రోజులు 12 రోజులు అలా గడపాలి, బయట ప్రపంచంలో ఎక్కడ తిరగకూడదు, పని పాటలు అవన్నీ బాధ్యతలు చూసుకోకూడదు అంటున్నాం. అంటే అప్పుడు చేయాల్సింది ఎవరో పూజాన్ని పిలిపించి వాళ్ళతోటి కాదండి చేయించాల్సింది, మనం చేయాలి. ఇక్కడ ఎందుకు చేయాలి అని అంటే మన ఆలోచనలు అప్పుడు వెళ్లిపోయిన ఆత్మ అయ్యో వెళ్ళిపోయారే, నన్ను విడిచేసి నాకు చేయాల్సిన పనులు చేయకుండా వెళ్ళిపోయారే, నాకు ఇన్ని దుఃఖాలు ఇచ్చిపోయారే అని ఇలా ఆలోచించుకుంటూ శాంతి చేయడానికి కాదు, ఎవరినో పెట్టేసి గీత చదవండి అని కాదు. ఇలా చేయడం వల్ల మళ్ళీ వాళ్ళు ఎంత మనం గీత చదువుతున్నా మన ఆలోచనలు ఇలా చేస్తున్నామంటే ఆత్మకి దుఃఖం పోతున్నట్టే. మన ఆలోచనల యొక్క వైబ్రేషన్స్ ఆత్మకు చేరుతున్నాయి. ఇక్కడ మనం ఫిజికల్ గా ఏది చేసినా ఆత్మకు అక్కడ ఏం చేరదు ఫిజికల్ రూపంలో. మన భావాలు ఎలా ఉన్నాయి, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఆ మనసు యొక్క వైబ్రేషన్స్ మనకు ఆత్మకి ఇస్తున్నాం అనమాట యోగదానం ఇక్కడ. సో మనం ఏం చేస్తాం యాక్చువల్ గా శాంతిదానం, ఇక్కడ మనకు భగవంతుడు చెప్పేది మనకు సమీప సంబంధికులు పోయినప్పుడే కాదు, ఇక్కడ ప్రపంచంలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు జరిగినా, ఎలాంటి కెలామిటీస్ వచ్చినా, ఎప్పుడు ఎవరు చనిపోయినా అలాంటి వాళ్ళ ఆత్మల కోసం శాంతినివ్వండి అని భగవంతుడు చెప్తారు. అది ఎలా అనేది మనకు భగవంతుడు ఇక్కడ నేర్పిస్తారు. మనం ఆత్మిక స్మృతిలో ఉన్నప్పుడు మనం ఆత్మ ఎప్పుడైనా శరీరాన్ని విడిచిపోవాల్సిందే. సో ప్రతి ఒక్కరికి ఒక సమయం అంటూ ఉంది అనమాట. వాళ్ళు కూడా ఆత్మని, అక్కడ చనిపోయింది శరీరం గానే ఆత్మ కాదు. నాకు ముందు నుంచే వాళ్ళ ఆత్మతో సంబంధం ఉందనుకోండి, నా ఆత్మ వెళ్తుంది ఇంకొక చోట చక్కటి శరీరాన్ని ధారణ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ ఆత్మకి ఇది చెప్పాలంటే చాలా క్రూషియల్ పీరియడ్ అనమాట. ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ కంప్లీట్ కేఆస్ అనమాట. ఒక శరీరాన్ని విడిచి ఇంకొక శరీరం సడన్ గా విడిచిన తర్వాత మార్పుకు లోనవుతుంది ఆత్మ చాలా అనమాట. ఇక్కడనేమో డైరెక్ట్ శరీరం బయటకు వచ్చింది, అక్కడేమో తల్లి గర్భంలో ఉన్న శరీరంలోకి ప్రవేశిస్తుంది. సో ఆ చేంజ్ కి అడ్జస్ట్ అవ్వడానికి ఆత్మ సరైన నిర్ణయాన్ని తీసుకోవాలి. అసలు నేను ఎక్కడ పుట్టాలి తనే నిర్ణయించుకుంటుందని చెప్పాను కదా, తన కర్మల యొక్క భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఆత్మకు సాక్షాత్కారం అవుతుంది, దాన్ని బట్టి తనే నిర్ధారించుకుంటుంది ఎక్కడ నేను ఏ శరీరంలో ఏ తల్లి గర్భంలో పుట్టాలి ఏ కుటుంబంలో అనేది. సపోజ్ ఒకవేళ మనం మన దగ్గర సమీప కుటుంబీకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి అలాంటి దుఃఖము బాధతో అశాంతితో కూడుకున్న ఆలోచనలు చేస్తూ వాళ్ళ గురించి ఏం చర్చించినా ఈ వైబ్రేషన్స్ ఇవన్నీ ఆత్మను లాగుతూ ఉంటాయి ఇటువైపుకు. సో ఆ కన్ఫ్యూజన్ తోటి ఆత్మ సరైన నిర్ణయాన్ని తీసుకోలేకపోతుంది. అంటే మనం వాళ్ళకి దుఃఖం ఇచ్చిన వాళ్ళం అవుతున్నామా శాంతి చేసిన వాళ్ళమా? నిజమైన ప్రేమ ఉంటే వాళ్ళు చనిపోయారు కదా అని చెప్పేసి పోయిన తర్వాత 11-12 రోజులు అలాగా అందరికి పిలిచి భోజనాలు పెట్టించడం, అలా ప్రతి సంవత్సరం వాళ్ళ పేరు చెప్పుకొని వాళ్ళు బ్రతుకున్న నాడు ఒక ముద్ద కూడా వాళ్ళకి పెట్టి ఉండరు. కొంతమంది వాళ్ళు చనిపోయిన ప్రతి సంవత్సరం మాత్రం అందరినీ పిలిచి చాలా చక్కగా తిని తాగుతారు, అదేదో చేసే సంశాంతి క్రియలు అనుకుంటారు. బట్ యాక్చువల్ గా చేయాల్సింది ఏంటి అంటే మన మనస్సు ద్వారా శుభ చింతన ఆత్మ కోసం చేయాలి. నేను చేయాలి. ఎవరైతే సమీప సంబంధికులు ఉన్నారో, ఎవరి వైపైతే ఆత్మ యొక్క సంబంధం ఇంత జన్మంతా ముడిపడి ఉందో, వాళ్ళ ఆలోచనలు ఎటువైపు ఉన్నాయి కాబట్టి ఆత్మ ఇంకొక మంచి శరీరాన్ని తీసుకుని, ఇంతకంటే మంచి ఆరోగ్యవంతమైన శరీరం, ఇంతకంటే మంచి కుటుంబంలో పుట్టి, ఇంతకంటే సుఖమైన జీవితాన్ని, ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఆత్మ గడపాలి అని మనం పరమాత్మ యొక్క స్మృతిలో ఎప్పుడైతే ఆత్మకు శాంతి సాగర్ నుంచి శాంతి యొక్క శక్తిని మనం దానంగా ఇస్తుంటామో, ఆ ఆత్మ కూడా చక్కగా మన నుంచి డిటాచ్ అయిపోయి తన నిర్ణయాన్ని తను సరిగ్గా నిర్ణయించుకుంటూ చక్కగా పీస్ఫుల్ గా అన్నమాట తన ఇంకొక శరీరంలో ప్రవేశిస్తుంది. ఇక్కడ కొట్టుమిట్టాడుకుంది ఆత్మ.
సిస్టర్, అసలు ఆత్మ చనిపోయాక ఏమవుతుంది, ఎక్కడికి వెళ్తుంది?
చనిపోవడం అంటే చనిపోయేది మన ఆత్మ కాదు, యాక్చువల్ గా అయితే శరీరమే. ఎప్పుడైతే శరీరాన్ని విడుస్తున్నామో చావు అంటున్నాం. మళ్ళీ ఎప్పుడైతే ఆత్మ ఇంకొక శరీరాన్ని ధరించి భూమిపైకి వస్తుందో, తల్లి గర్భం నుంచి, దాన్ని జన్మ అంటున్నాం అన్నమాట. సో అలాగా ఆత్మ ఈ శరీరం విడిచిన ప్రతిసారి భగవంతుడి దగ్గరికి వెళ్లారను, కొందరు స్వర్గస్థులయ్యారని అనుకుంటారు. అసలు స్వర్గం అనేది లేదు ఇక్కడ. భగవంతుడి దగ్గరికి ప్రతిసారి శరీరం విడిచాక ఆత్మ వెళ్ళదు. ఎందుకంటే ఆత్మ ఈ శరీరం ద్వారా చేసుకున్న కర్మల లెక్కాచారాలు ఏవైతే ఉన్నాయో, ఈ పాపకర్మల ఖాతా అంతా ఇక్కడ తీర్చుకోకుండా ఆత్మ అంత ఈజీగా భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి వీలేదు. ఎందుకంటే భగవంతుడి దగ్గర నుంచి మనం వచ్చినప్పుడు ఇవి పైన చాలా పవిత్రమైన ఆత్మలుగా, పరిశుద్ధ ఆత్మలుగా వచ్చాం, భగవంతుడి పిల్లలుగా వచ్చాం మనం ఆ క్వాలిటీస్ తోటి. మళ్ళీ వెళ్ళాలి అనుకుంటే కూడా భగవంతుడు చెప్తుంది అదే మనకి, మళ్ళీ మీ నిజమైన గుణాలను ధారణ చేసి అప్పుడు నా దగ్గరికి రాగలుగుతారు. సో ఇన్ని జన్మల నుంచి మీరు ఏదైతే శరీరం ద్వారా జమ చేసుకున్నటువంటి పాపకర్మలు ఉన్నాయో వాటిని ఇక్కడే మీరు వినాశనం చేసుకోండి, వికర్మల్ని. అయితే యోగం ద్వారా లేకపోతే కర్మభోగం ద్వారా అనుభవించాల్సిందే అంటారు భగవంతుడు అనమాట. అందుకని మన ఆత్మ శరీరాన్ని విడిచిన తర్వాత ఇమ్మీడియట్ గా మళ్ళీ ఇంకొక శరీరంలోకి ప్రవేశిస్తుంది. అయితే అది నాచురల్ డెత్ అయినట్టయితే, సహజ మరణం అనుకోండి, వృద్ధాప్యంలోకి వచ్చేసిన తర్వాత చూసినట్టయితే ఎవరైనా సరే, ఒకరు ఒక్కొక్కసారి ఎవరైనా పనులు చేయించుకోవడానికి కోసం చేతగాని సమయంలో శరీరాన్ని శుష్కించిపోయి ఉంటుంది కాబట్టి పెద్దవాళ్ళు వృద్ధులయ్యాక పిల్లల్ని అంటారు కదా చక్కగా, అమ్మ అమ్మ నీ చేతులతోటి నాకు కాస్త మంచినీళ్ళు తెచ్చిపెట్టవా అమ్మ, నీ బంగారు చేతులతో చచ్చి నీ కడుపులో పుడతాను అంటారు కదా. అంటే ఏంటి, వాళ్ళకి తెలుసు ముందుగానే నేను చేస్తాను మళ్ళీ పుడతాను అనేది కూడా మనకు తెలుసు అనమాట, ఆ మాటలు వచ్చేస్తున్నాయంటే. అలా సహజ మరణం అనేది చూడండి, న్యాచురల్ గా చనిపోయే సమయానికి వచ్చినప్పుడు ఆత్మలో న్యాచురల్ గా ప్రిపరేషన్ ఉంటుందన్నమాట. అప్పుడు ఆత్మకు కూడా చనిపోయే కంటే ముందుగానే తల్లి గర్భంలో తయారై ఉంటుందన్నమాట, ఇది సరైన అవయవాలన్నీ కూడా డెవలప్ అయి ఉంటాయి, అప్పుడు వెళ్ళి ఆత్మ అందులో ప్రవేశిస్తుంది ఆఫ్టర్ థర్డ్ మంత్ ఆర్ ఫోర్త్ మంత్ అనమాట. సో అది న్యాచురల్ డెత్ అయినప్పుడు, కొన్నిసార్లు న్యాచురల్ డెత్ అంటే అన్యాచురల్ గా యాక్సిడెంటల్ గా పోతారు, కొన్ని రోగాలు వ్యాధులతో సడన్ గా ఆత్మహత్య సూసైడ్ చేసుకుంటారు చాలా మంది అనమాట. ఇలాంటి సమయంలో బలవంతంగా వాళ్ళ శరీరాన్ని విడుస్తున్నారు అక్కడ సూసైడ్ చేసుకోవడం అన్నప్పుడు. వాళ్ళ ఆయుష్ ఇంకా ఉంది, ఆయుష్ తీరక ముందు ఈ శరీరాన్ని విడవడం అని అంటే నాకు ఇంకొక శరీరం లేదు మరప్పుడు రెడీగా, అది సమయానుసారంగానే తయారై ఉంటుంది కాబట్టి. సో ఆ సమయం లోపు ఆత్మకు మరి అప్పుడు వాళ్ళు అర్ధాంతరంగా చనిపోతే దుఃఖాలు, అంటే ఎందుకు పోతాం అనుకున్నారు, ఇక్కడ ఉన్నటువంటి ఈ చేసిన కర్మలు పాపాల ఫలితం వాళ్ళు వాటి బాధలు శిక్షలు అనుభవించలేక ఈ శరీరాన్ని బలవంతంగా విడిచేస్తే నేను ఆ శిక్షల నుంచి ముక్తి అయిపోతాను అనుకుంటారు, తప్పించుకుంటాను అనుకుంటారు, కానీ అది తప్పు. అందుకే ఆత్మహత్య మహాపాపం అని చెప్తారు, ఎందుకంటే ఇక్కడ చేసిన పాపాల ఫలితం నువ్వు అనుభవించుకోలేక తప్పించుకొని పోతాను ఈ శరీరాన్ని బలవంతంగా బలవన్ మరణంతో అనుకుంటున్నావు, కానీ ఆ చేసిన పాపం నీ వెంటే వస్తుంది, మన ఆత్మలోనే ఉంది. అందుకే పాపాత్మ అంటున్నాం, పాప శరీరాన్ని తిట్టట్లేదు. సో ఆ పాపంతో పాటు నువ్వు ఇంకా ఈ శరీరాన్ని విడిచాకనే ఇంకొక శరీరం లేదు. సో అలాంటి వాళ్ళంతా భూతి ప్రేత ఆత్మలాగా, ఇవిల్ సోల్స్ లాగా తయారవుతారంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వేరే ఆత్మలకు ఎవరైతే శరీరంతో ఉన్నారో వాళ్ళని సతాయిస్తున్నారు, వాళ్ళని విసిగిస్తున్నారు, వాళ్ళపైన అటాక్ చేస్తున్నారు, కొన్నిసార్లు వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నారు అనమాట. అలా ఎంతమంది చూడండి కొన్ని ఈవిల్ సోల్స్ కనిపించాయి అని అంటే వాళ్ళు ఇలా అర్ధాంతరంగా చనిపోయినటువంటి ఎవరో ఒకరు బాధ తొట్టిపోయిన వాళ్ళే అంటారు, గాని చక్కగా సమయానికి శరీరాన్ని విడిచేసి అలాగా నేచురల్ డెత్ అయిన వాళ్ళప్పుడు అలాగా కనిపించారని చెప్పుకోరు ఎక్కువ ఇన్సిడెంట్స్ అనమాట. సో అలాగా మనం అది ఎప్పుడు మళ్ళీ వాళ్ళకి జన్మ ఉంటుందనేది మనకు తెలియదు, దాని సమయం అనేది వాళ్ళ సమయానుసారంగా మళ్ళీ పుడతారు వాళ్ళు. సో కాకపోతే నేచురల్ డెత్ అన్నప్పుడు మాత్రం ఆత్మకి సహజంగా మళ్ళీ ఇంకొక శరీరం తయారై ఉంటుంది తల్లి గర్భంలో.
శాంతి గురించి చెప్పారు అంటే అది మనస్ఫూర్తిగా మనం చేసేదే శాంతి అని చెప్పారు, దగ్గర వాళ్ళు మనం చేసేదే శాంతి అని చెప్పారు. అసలు నిజంగా ఇది కొత్త విషయం అన్నమాట, ఇంకొకరి చేత చేయించేది కాదు మనమే చేయాలి. అసలు దాని గురించి ఇంకొంచెం ఆ శాంతి ఎలా చేయాలి అంటే చెప్తే మనం ఇంకొకరికి చెప్పడానికి వీలుగా ఉంటుంది.
అయితే ఇది అంటే నేను ముందే చెప్పాను, ఇది ఫిజికల్ గా మనం చేసే కర్మ కాదు, ఇది భౌతికమైన క్రియ కాదు. ఎందుకంటే ఆత్మ వెళ్లిన తర్వాత ఆత్మ కూడా భౌతిక శరీరం లేదు, కానీ ఆత్మకి ప్రభావం చూపిస్తుంది మన మనసు యొక్క ఆలోచన, ఫీలింగ్స్ అన్నమాట. సో అలాంటప్పుడు నేను ఆత్మకి ప్రశాంతమైనటువంటి ఫీలింగ్స్ అనుభూతిని చేయించాలి. అంటే నేను నా మనసును శాంతి సాగరుడైనటువంటి నా తండ్రి పరమాత్మతో జోడించి ఆత్మకు కూడా నేను ఆ శాంతి యొక్క వైబ్రేషన్స్ ఇవ్వాలన్నమాట.
అంటే అది ఎలాగా సాధ్యం అంటారు? ఆత్మకి వైబ్రేషన్స్ ఇవ్వడం
ఎలా చేయాలి? అది మనం సైలెన్స్ లో ప్రశాంతంగా మన మనసును భగవంతుడితో జోడించడము. ఆ ప్రాసెస్ అనేది మనం ఇప్పుడు ఒక 2 మినిట్స్ మీకు ప్రాక్టీస్ చేస్తాను. ఈ మనస్సును బుద్ధి భగవంతుడితోటి జోడించడం కోసం ఫిజికల్ గా మనం చేయాల్సిన క్రియ ఏం లేదు. ఇక్కడ మన శరీరాన్ని చాలా కంఫర్టబుల్ గా సుఖాసనంలో ఈజీ పోస్చర్ లో అన్నమాట. మీరు సోఫాలో అయినా కూర్చోండి, కింద అయినా కూర్చోండి, ఎక్కడైనా కూర్చోండి. సో వీలైనంత వరకు అలాగా స్ట్రెయిట్ గా కూర్చున్న తర్వాత ఇప్పుడు నా లక్ష్యం ఏముంది ముందు మన మనసును కన్విన్స్ చేసుకుంటాం ముందు నుంచే. సో ఆ మనసుకు మనం గైడెన్స్ ఇస్తూ ఉన్నామన్నమాట. నేనేది చెప్తుంటే అది మనసులో వచ్చే ఆలోచన బుద్ధి విజువలైజ్ చేస్తుంది. ఇక్కడ మెడిటేషన్ అంటేనే ఇట్ ఇస్ నథింగ్ బట్ నేను చేసే ప్రతి సకారాత్మక చింతనని విజువలైజ్ చేస్తుంది బుద్ధి. ఎప్పుడైతే దాన్ని విజువలైజ్ చేస్తున్నానో రూపకల్పన, అప్పుడే దాన్ని అనుభూతి చేస్తాను నేను, అప్పుడే అనుభవం సాధ్యమవుతుందన్నమాట. సో అలాగా ఇప్పుడు ప్రశాంతంగా కాస్త ఈజీగా కంఫర్టబుల్ గా మన ఫిజికల్ బాడీని చాలా రిలాక్స్డ్ గా ఉంచేసింది. మనం అభ్యాసమైన తర్వాత ఇంతగా అటెన్షన్ పెట్టాల్సిన అవసరం ఉండదు. కాస్త ఇప్పుడు మీరు బిగినింగ్ అన్నప్పుడు నేను గైడెన్స్ ఇస్తూ ఉన్నప్పుడు మీ మనసు అటువైపే ప్రయాణం చేయిస్తూ ఉండండి. ఆ చెప్పే ప్రతి ఆలోచన విజువలైజ్ చేస్తూ ఫీల్ చేయండి. మనం గత కొన్ని ఎన్నో ఎపిసోడ్స్ మనం ఎన్నో సార్లు మనం ఇంత చింతన చేస్తూ వచ్చినప్పుడు దాన్ని ఫీల్ చేద్దాం ఇప్పుడు. ఓం శాంతి. నేను చెప్పే ఆలోచనలు మీరు నోటితో రిపీట్ చేయకుండా ఈ సజెస్టివ్ థాట్స్ ఏవైతే ఉంటాయో మీరు మనసులో స్వీకరించి వాటిని అనుభూతి చేయడానికి ప్రయత్నం చేయండి. నేను ఈ శరీరంలో బ్రుకుటి మధ్య విరాజమానమై ఉన్నాను. నేను ఆత్మ. ఈ సృష్టి నాటక రంగస్థలంపై ఎన్నో శరీరాలను ధరిస్తూ ఎన్నో జన్మలను నా పాత్రను పోషిస్తూ ఈ శరీరంలో ఇప్పుడు నా పాత్రను అభినయిస్తూ ఉన్నాను. ఈ శరీరానికి సంబంధించినటువంటి నా దేహ సంబంధీకులు, సమీప సంబంధీకులు నా నుంచి విడిపోయినప్పుడు వారి ఆత్మశాంతి కోసం వారిపై నాకు నిజమైన ప్రేమానురాగాలు ఉన్నట్టయితే నాకు ఈ శరీరం ఉన్నంత వరకు వారికి నేను ఆత్మశాంతి కలగడాని కోసం ఆత్మలందరికీ తండ్రి అయిన పరంపిత పరమాత్ముడి యొక్క స్మృతిలో శాంతి యొక్క శక్తిని గ్రహిస్తూ నా నుండి దూరమైనటువంటి విడిపోయిన ఆత్మకు నేను శాంతి దానాన్ని చేస్తున్నాను. నేను ఎలా అయితే నా నిజస్వరూపంలో అతి సూక్ష్మాతి సూక్ష్మమైన నిరాకార జ్యోతిర్బిందు స్వరూపమైన ఆత్మగా ప్రకాశిస్తూ ఉన్నాను, అలాగే నా ఆత్మకు తండ్రి అయిన పరం జ్యోతి పరం పిత పరమాత్ముడు కూడా నా వలనే అతి సూక్ష్మాతి సూక్ష్మమైన నిరాకార జ్యోతిర్బిందు స్వరూపుడు. నా తండ్రి, రూపంలో బిందువు కాని గుణాలకి సింధువు. పరమాత్ముడైన నా తండ్రి శాంతి సాగరుడు, ఆ తండ్రి సంతానమైన నేను ఆత్మను కూడా మాస్టర్ శాంతి సాగరాన్ని, శాంతి స్వరూపాన్ని, శాంతి నా నిజ గుణము. నేను ఆత్మను, శాంత స్వరూపమైన ఆత్మను. ఇప్పుడు నేను నా తండ్రి యొక్క దివ్య సన్నిధిలో నా తండ్రి నుండి దివ్య ప్రకాశవంతమైన శాంతి యొక్క కిరణాలని నా ఆత్మలో నింపుకుని నేను ఆత్మ, నన్ను నేను శాంత స్వరూపమైన ఆత్మగా అనుభూతి చెందుతూ నా నుండి విడిపోయిన ఆ ఆత్మకి కూడా ఈ దివ్య శాంతి యొక్క వైబ్రేషన్స్ ని, ఆ ఆత్మకు చేరే విధంగా ఆ పరమాత్మని కోరుకుంటూ ఉన్నాను. నా ఈ స్మృతి ద్వారా ఆ ఆత్మ కూడా భగవంతుడి యొక్క స్మృతి లభించడం వల్ల ఆ ఆత్మ కూడా నా తండ్రి, తనకు తండ్రి అయిన పరమాత్మ నుండి శాంతి యొక్క శక్తిని పొంది ఎంతో ప్రశాంతమైన మనసుతో తనకు ఇంతకంటే మంచి జన్మ, ఇంతకన్నా మంచి పరివారము, ఇంతకన్నా మంచి జీవితం లభించే విధంగా తన నిర్ణయాన్ని తీసుకుని ప్రశాంతంగా ఇంకొక శరీరంలో ఆత్మ ప్రవేశిస్తుంది. ఇలా నా నుండి ఈ జీవితమంతా తన సంబంధ బాంధవ్యాల్ని ముడివేసుకున్న ఆత్మ నా నుండి దూరమై విడిపోయినప్పుడు ఇది నా కనీస కర్తవ్యంగా ఈ శాంతి యొక్క దానం నేను నా తండ్రి శాంతి సాగరుడి నుంచి నేను గ్రహిస్తూ ఆ ఆత్మకు ఎల్లవేళలా ప్రశాంత జీవితాన్ని, ఆరోగ్యవంతమైన జీవితాన్ని, ఆనందమయమైన జీవితాన్ని గడపవలసిందిగా కోరుకుంటూ
నిజంగా ఈ అనుభూతి అయితే నేను మాటల్లో వర్ణించలేకుండా ఉన్నానండి. ఒక పవర్ హౌస్ నుంచి ఆ లైట్ తీసుకుని మిగతా ప్రాంతానికి అంతా పంచినట్టుగా అనిపించింది. ఆ శాంతి మంత్రం నిజంగా నాలో పాజిటివ్ వైబ్రేషన్స్ కలిగించింది. ఇక్కడ ఉన్నానని పేరే గానీ ప్రపంచం అంతా చుట్టొచ్చిన భావం కలిగింది. ఇలాగా మన ఆత్మనికి మనమే ఇట్లా శాంతిని ప్రసాదించవచ్చు అన్న చక్కటి టెక్నిక్ చాలా బాగా చెప్పారు సిస్టర్. ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకునేదాకా సెలవు తీసుకున్నామా? ఓం శాంతి సిస్టర్.